మనకి శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలలో 6వ చక్రంలోకి ప్రవేశిస్తే ఆ తర్వాత షట్చక్రోపరి సంస్థిత యొక్క జగన్మాత యొక్క దివ్యశక్తిని పొందుతాము. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు. ఆజ్ఞాచక్రం దాకా కనుక రాగలిగితే ఇంకా తర్వాత వాడు మహాయోగజాతకుడు అవుతాడు. సహజంగా ఇందులోకి రావడమే కొంచెం కష్టం. అలా రావడం కోసమే భగవంతుడి యొక్క కథలు వినాలి. ఈ 7 రోజులు 7 కథలు ఎందుకు వింటున్నావో తెలుసిన మనం సప్తాహం పూర్తి తగ్గించమంటున్నాను. కొద్దిగా సప్తాహ దీక్ష ఎందుకు పెట్టారంటే మనం మొదటి 6 రోజులు 6 చక్రాలని సాధన ద్వారా శుద్ధి చేసుకుంటున్నాం. 6 చక్రాలు శుద్ధి అయితే అప్పుడు సహస్రార కవలం దగ్గరికి మన కుండలినీ శక్తి ప్రచోదనమై చేరుతుంది. ఒక్కసారి సహస్రార కమలాన్ని భేదించుకుంటే ఇంకా వ్యక్తికి జీవుడితో సంబంధం ఉండదు, వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. సహస్రదళ పద్మస్థుడైన పరమాత్ముడు పద్మాక్షుడు అని పిలువబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆదిశేషుడి మీద పడుకుంటాడే, ఆదిశేషుడి మీద పడుకోవడం అంటే ఏమిటి? ఆదిశేషుడు కుండలిని శక్తి. అందుకే మన శరీరంలో వెన్ను పోసుకున్న దాన్ని కూడా వెన్ను పాము అంటున్నాం మనం తెలియకుండానే. ఆ వెన్నెముకుందే దాన్ని వెన్నుభాము అని కూడా పిలుస్తారు. అదే ఆదిశేషుడు అంటే. ఆదిశేషుడు ఎప్పుడు పడక కిందకి పెడతాడు, తోక పైకి పెట్టి మన శరీరంలో ఉంటాడు. అందుకే మనం కూర్చునే స్థానం అచ్చం పడగలో ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఈసారి సరిగ్గా పరిశీలించి చూస్తే మన ఆసన స్థానం, మనం కూర్చునే ఈ పిరుదుల స్థానం ఆదిశేషుడి పడగలం. తల కిందకి పెట్టి తోక పైన పెట్టి ఉన్న పాములో ఉంటుంది మనలో కుండలిని శక్తి. ఆ తోకే ఇది, తోక చివర సన్నగా ఉంటుంది. అందుకే దీన్ని బిందువు అన్నారు. ఈ పాము ముసలు కొడుతున్నట్లుగా లోపల మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక గొప్ప నాదం చేసుకుంటూ తిరుగుతాయి. ఈ నాదము ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క నాదం చేస్తుంది. మూలాధారంలో ఉందనుకోండి, అక్కడ గమ్మని ఒక నాదం వస్తుందన్నమాట. ఎందుకంటే దానికి అధిష్టాన దేవత గణపతి అవ్వడం వల్ల. ఈ విధంగా 6 చక్రాల్లోనూ నాదం జరుగుతుంది. మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణాయామం సక్రమంగా చేస్తే ఈ చక్రాలలో ఎక్కడ గాలి ఎంతసేపు నిలబడాలి, ఏ వైపు నుంచి బయటికి రావాలో అలా ప్రవర్తిస్తుంది. దానికి యోగ సాధన అని పేరు. ఈ భాగవతం వినడం ద్వారా అసలు మనం ఏ బాహ్య ప్రక్రియతో లేక మన కష్టంతో మన సాధనతో గురువులను ఆశ్రయించి యోగాభ్యాసం చేయవలసిన అవసరం లేకుండానే యోగేశ్వరుడైన జగద్గురువు 7 రోజులు నా కథ సప్తాహ దీక్షతో విన్నారు గనక వీళ్ళకి సహస్రార కమలాన్ని భేదించుకుని ప్రాణం వెళ్ళిపోయేలా చూస్తాను, వీరికి కైవల్యం ఇస్తానంటాడు. అప్పుడు ఇక మనకు కష్టం ఉంది. ఒక గురువుని పట్టుకుని యోగాభ్యాసాన్ని ఓ పదే పదే అలవర్చుకుని ఎన్నో శ్రమల కోర్చి ఆహారాది నియమాలని పాటించి ఒక యోగి మోక్షాన్ని గడతాడో లేడో కూడా చెప్పలేంట. ఇన్ని నియమాలున్నా యోగులు యోగాభ్యాసం చేసినా వాడికి మోక్షం వస్తుందో లేదో తెలియదు. అదే సప్తాహ దీక్షతో భక్తితో పురాణం వినండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మోక్షం. అందువల్ల ఏమన్నాడు నాయనలారా, భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే 4 నీకున్నా లేకపోయినా నియమముతో 7 రోజుల పాటు శ్రీమద్ భాగవత కథ సుధా రసధారని తాగి. అమృతం తాగేవాడు నోటితో తాగుతాడు, కానీ భాగవత అమృతాన్ని చెవులతో స్వీకరించాలి. ఎందుకంటే ఇది వింటాం కాబట్టి. ఇలా చెవులతో స్వీకరించగానే ఇంద్రియ శుద్ధి, షట్చక్ర శుద్ధి అవుతుంది, వాడికి కైవల్యం వచ్చి తీరుతుంది. భాగవతం వల్ల కైవల్యం రాకపోతే ఇక వాడికి దేనివల్ల కైవల్యం రాదు. ఇక్కడ భాగవతం అంటే దేవీ భాగవతం అవ్వచ్చు, లేదా శ్రీకృష్ణుడి యొక్క భాగవతం అవ్వచ్చు, రెండు కలిపితేనే భాగవతం అంటే. అందుకే దీనికి ఉత్తి భాగవతం అనే పేరు మాత్రమే పెట్టారు. దానికి మళ్ళీ మనం సూచనగా శ్రీమద్ భాగవతం, శ్రీ మహాభాగవతం అని కూడా అందులో ఉన్న పరమార్థాన్ని బట్టి నామకరణములు చేసుకుని రోజు తలుచుకుని తరిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న గాథలన్నీ అటువంటి అపూర్వ గాథలు కనుక. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఇలా భాగవతం జరుగుతుందనుకోండి, ఆ సమయంలో వినకుండా మీరు బయటికి వెళ్ళి ఏ గుళ్ళోనూ అర్చనలకు పెడితే దానివల్ల ప్రయోజనం లేదు. దీక్షా కంకణం కట్టింది దేనికి? మనకి కథ వింటామని. అయ్యా మీరు అక్కడ పారాయణ చేయండి మా బదులు. ఆ పారాయణ ఎలాగో మేము పూర్తిగా వినలేము. ఆ పారాయణ సారాంశాన్ని గురువుగారు పురాణ రీత్యా చెబుతూ ఉంటే, పురాణ ధోరణిలో చెబుతూ ఉంటే, పురాణం అనే ఒక వంకతో చెబుతూ ఉంటే మేము శ్రద్ధగా వింటాం, వినడం ద్వారా తరిస్తామని సంకల్పంలో చెప్పుకున్నారు. కానీ కొంతమంది అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, మంచి పురాణం జరుగుతున్నప్పుడు
బయట మార్కెటింగ్కో ఇంకేవో ఆలయాలకో బయలుదేరి వెళితే నీలో లోపలికి ఆలయంలో ప్రవేశించవలసిన విష్ణువు ఈ పురాణ కథ వింటే నీ గుండె గుడి అయిపోతుంది. నీ గుండెయే గుడి, ఆ గుడిలోకి విష్ణువు ప్రవేశిస్తాడు. ఇప్పుడు నువ్వు గుండెని ఏం చేసావు, బయటికి గెంటేశావు, ఎక్కడో గుళ్ళో ఉన్నాడు అనుకుని వెడుతున్నావు. ఈ దీక్షా సమయంలో గుళ్ళోకి వెళ్ళి ఇది వినకపోవటం వల్ల ఇటు ఆ గుడిలో ఉన్న దేవతల యొక్క అనుగ్రహము పొందలేడు. వినకపోవటం వల్ల ఆత్మశుద్ధి రాదు, అంటే మానసికంగా ఉన్న దేవాలయంలో ఉన్న పరమాత్మ అనుగ్రహం పొందడు. ఇటు మానసికంగాను దేవుడికి దూరం అయ్యాడు, శారీరకంగాను దూరం అయ్యాడు. ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంది? అందుకని దీక్షా కంకణ ధారణ చేసి శ్రద్ధగా నియమం తప్పకుండా గురువుగారు వచ్చే సమయానికంటే ముందు రావాలి. గురువుగారు వెళ్ళాక వెళ్ళాలి, ఇది శాస్త్రం. కానీ కలియుగం అవడం వల్ల గురువుగారు వచ్చి కూర్చున్నాక ఉపన్యాసం మొదలెట్టాక రావడం కొందరు చేస్తారు. నా అదృష్టం వల్ల మీలాంటి మహాజ్ఞానులు దొరకబట్టి కానీ సాధారణంగా ఎక్కువ మంది ఏంటంటే పాపం గురువుగారు వచ్చిన తర్వాత వస్తారు. మీరంతా అలా కాకుండా పాపం ముందే వస్తూ ఉంటారు. అలాగే స్వస్తయ్యాక చెరువు పక్కన నిలబడి గురువుగారు వెళ్ళిపోతున్నప్పుడు కరతాళధ్వనులతో పంపిస్తున్నారు. నేను వెళ్ళాక పాప ఆఖరణ పెడుతున్నా. మీలాంటి పరమజ్ఞానులకి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి యొక్క నిత్యానుగ్రహం లభించుగాక. ఇది శాస్త్రం అన్నమాట. ఎందుకనంటే ఇందులో అణువణువున శ్రీకృష్ణుడి యొక్క లీలలు అంత అద్భుతంగా వర్ణించబడి ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోపికలకి బ్రహ్మానందం కలిగించాడు. ఆ తర్వాత ఒక రోజున ఏకాదశి వచ్చింది. ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి ఘడియలలో నదులలో స్నానం చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒక ఆహారం తీసుకుంటే దానికి ద్వాదశి పారణ అని, ఏకాదశి ఉపవాస ఫలితం పొందడానికి మార్గమని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే ఏకాదశి నాడు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మళ్ళీ ద్వాదశి దాటకుండా నదిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడో చోట స్నానం చేయాలి. ద్వాదశి దాటిపోతే ఇక ఏకాదశి ఉపవాస ఫలితం ఉండదు. ద్వాదశి ఘడియలు దాటకుండానే ఎవరో ఒకరికి దానం చేయటమో లేక అన్నం పెట్టడమో పెట్టి అప్పుడు వీళ్ళు ఏదన్నా తినాలి లేక తాగాలి. నందుడు అలాగే ఒకనాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. తెల్లవారుజాము అనుకుని పొరపాటున అర్ధరాత్రి 1 గంటకి లేచి నదికి స్నానానికి పోయాడు. దానికి కూడా కారణం ఉందిలేండి. అక్కడ కోడి కుక్కురోకొని కూసింది. ఆ కోడి ఎందుకు కూసింది? ఆ సమయంలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లిని చూసి భయపడింది, కూసింది. ఈయన ఏమనుకున్నాడు, కోడి ఎప్పుడు తెల్లవారుజామునే కూస్తుంది కదా, 3:50, 4 గంటల మధ్యలో కూస్తుంది, బహుశా కోడి కూసింది కాబట్టి తెల్లారిపోయిందేమో అని అనుకుని ఎవరికి చెప్పకుండా చటుక్కున నదికి బయలుదేరాడు. ఈయన విడుతున్నాడు కదానని ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ఆయన వెంటబడ్డారు. పూర్వం ఏం చేసేవారంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు వ్రేపల్లిలో బృందావనంలో ఉన్న ఈ గోపాలకులంతా ఒక దేవాలయ ప్రాంగణంలో పడుకునేవారు. రాత్రికి అక్కడే పడుకునేవారు, ఇళ్లల్లో పడుకునేవారు కదా. ఇళ్లల్లో పడుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఇంట్లో పడుకుంటే ఏమవుతుందా, సీరియల్స్ వస్తారు. ఈ దిక్మాల సీరియల్స్ వస్తే పుణ్యం మాట దేవుడు పాపాలు వస్తాయి. అందుకని ఈ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏదైనా ఒక కళ్యాణ మండపంలోనో లేకపోతే ఆలయంలోనో ఎక్కడో చోట పడుకునేవారు. వాళ్ళ అదృష్టం బాగుండి బృందావనంలో ఒక అమ్మవారి గుడి ఉంది, యోగమాయాదేవి గుడి. ఆ గుడిలో పడుకున్నారంతా. అర్ధరాత్రి ఎప్పుడైతే నందుడు లేచి వెళ్ళిపోతున్నాడో, నందుడు లేచాడంటే ఇదే తెల్లవారుజాము అనుకుని మిగతా వాళ్ళు కూడా వెంటబడ్డారు. గతానుగతికో లోకహ ఒకడు ఏం చేస్తే మిగతా వాళ్ళు వెంటదే చేస్తారు. రాజుగారు వెడుతూ ఉంటే మనం వెళ్లకుండా ఉంటామా అని నందుడు వెంటబడ్డారు జనమంతా. నందుడు సంకల్పం చెప్పుకుని బుడుంగులు ములిగాడు యమునాదిలో. ఇక ములిగిన వాడు లేవలేదు, అది అసుర వేళ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి 10 గంటలు దాటాక మళ్ళీ 3 గంటల మధ్యలో నదులలో పొరపాటున కూడా అడుగు పెట్టకూడదు. అలా అడుగుపెట్టి స్నానం చేస్తే మాట వరసకు కూడా పుణ్యం రాదు, మనం చేసిన పుణ్యాలన్నీ పోయి పాపాలు పట్టుకుంటాయి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 10 గంటలు దాటాక 3 గంటల మధ్యలో నదులన్నీ అందమైన స్త్రీలుగా మారి కుక్కుటుడు అని పేరు కలిగిన ఒక మహర్షి దగ్గర గడతాయి. దీనికి ఒక చిన్న కారణం ఉన్నది. ఈ నదులన్నింటిలోనూ మనం ఏం చేస్తున్నాం, రోజు సంకల్పం చెప్పుకొని మహాపాప పరిహారార్థం, మామూలు పాపాలు కదట, గృహత్యాపాతక, స్త్రీహత్యాపాతక, బ్రహ్మహత్యాపాతకాది సకల పాప దోష నివారణార్థం పవిత్ర గంగా స్నానం అహంకరిషే అని వీడు గుడుంగును ములగ్గానే వీడు బ్రహ్మహత్య, వీడు గురుహత్య, వీడు దిక్మాల పాపాలన్నీ ఆ గంగానది కంటుకుంటాయి. అలాగే యమునా నదిలో స్నానం చేస్తే యములు కంటుకుంటాయి. రేపు సముద్రంలో స్నానం చేస్తే సముద్రుడికి అంటుకుంటాయి. ఇప్పుడు ఈ పాపాలన్నీ వాడు గుర్తుకుని ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. పాపం గంగా నది, యమునా నది, సరస్వతీ నది ఇవన్నీ కూడా ఈ పాపాత్ములంతా స్నానాలు చేయటం వల్ల ఆ నదులు కూడా నల్లగా మారిపోయాయి, వికృతమైపోయాయి. ఇంకా ఇతరుల పాపాలను తట్టుకునే శక్తి పోయింది వాటికి. అందుకని అవన్నీ ఏడుస్తూ ఒక రోజున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఈ పాపాత్ములు స్నానం చేయటం వల్ల మేము నానాయాతనలు పడుతున్నాము, ఈ పాపాత్మల పాపములు మా శరీరాలని నల్లగా వికృతంగా మార్చేశాయి, ఇంకా మేము కొత్తగా ఎవరైనా పాపం చేస్తే చావడం తప్ప ఇంకేమీ చేయలేము, ఆ పాపాలు స్వీకరించే ఓపిక లేదు మాకు. అజీర్ణ వ్యాధితో ఉన్నవాడికి కడుపులో బాగా నెయ్యి పోసి అన్నం పెట్టండి, ఏమైపోతాడు వాడు? ఆ జీర్ణశక్తి లేకపోవడం వల్ల చచ్చిపోతాడు, విషమైపోతుంది ఆహారం. అందుకే అజీర్ణే భోజనం విషం అన్నారు. అజీర్ణంతో ఉన్నవాడికి భోజనమే విషం అవుతుంది. అలాగే పాపాలు ఎక్కువైపోయి ఈ పాపములను జీర్ణింపచేసుకునే శక్తి లేని మమ్మల్ని ఈ కొత్త పాపాత్ములు చంపుతున్నారు. ఈ పాపం ఎలా పోతుంది మాకు? పుచ్చుకున్న పాపాలు ఎలా పోతాయి? మమ్మల్ని నువ్వు రక్షించకపోతే మేమే చచ్చిపోతామని కానీ, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఎంతటి పాపాత్మల పాపములనైనా తొలగజేసే శక్తి గురుభక్తి కలిగిన వాడికి ఉంటుంది అన్నాడు ఆయన. మీకు గురుభక్తి ఉంటే మీరు పరమ పాపాత్మల పాపాలు తొలగించగలరట. గురుభక్తి వల్ల మాత్రమే పాపాలు పోతాయి. భూలోకంలో పరమ గురుభక్తుడు ఒక్కడే ఒక్కడున్నాడు, అతడే కుక్కుట మహర్షి. కుక్కుట మహర్షి ఎంత గురుభక్తి కలిగిన వాడంటే, గురువుగారు మంచం మీద రాత్రి పడుకుంటే ఆయన కాళ్ళలా నొక్కుతూ, ఆయన పడుకోవలేదాకా కాళ్ళ దగ్గర అలా నొక్కుతూనే నిద్ర వస్తున్నా ఆ కాళ్ళ మీద తలపెట్టేవాడు తప్ప పడుకునేవాడు కాదట. సాధారణంగా ఎంత గురుభక్తి కలిగిన వాడుగా గురువుగారు కాళ్ళు నొక్కుతామని 2 నిమిషాలు నొక్కి హఠాత్తుగా గురువుగారికి చెప్పకుండా సెల్ ఫోన్ వచ్చుకుని బయటకు పోతారు కదా, కానీ అలా పోడు ఆయన. ఏమి గురుభక్తి అండి, 24 గంటలు గురువుగారు ఎప్పుడు ఏం చెబుతాడో చేద్దామని నిరంతరం కింగ్ కర్తవ్యం కింగ్ కర్తవ్యం, ఏమిటి నా కర్తవ్యం అని అడుగుతాడట. అంతటి భక్తుడు మాట వరసకి కూడా జీవితంలో గురువుగారిని ఒక్కసారి కూడా నిందించని పరమ జ్ఞాని. ఆ కుక్కుట మహర్షి దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున ఆయన కాళ్ళు కడగండి, ఆయన కాళ్ళు కడగ వచ్చిన నీళ్లు మీ నెత్తిన చల్లుకోండి, ఆయన కాళ్ళు కడక వచ్చిన నీరు తీర్థం కింద తాగండి. దాంతోపాటు ఏం చేస్తారంటే, రాత్రి 10 గంటలు అయ్యాక మీరంతా స్త్రీ రూపాలు ధరించి ఆ కుక్కుట్టుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళండి. ఆయన గురువుగారికి సేవ చేస్తూ ఉంటాడు, మీరు ఆయనకి సేవ చేయండి. ఎలా సేవ చేస్తారు? ఆశ్రమం అంతా తుడిచేయండి. ఎప్పుడు గురువుగారి సేవలో ఉండడం వల్ల ఆశ్రమం తొడవడం కుదరటం లేదు ఆయనకి. అందుకని ఆశ్రమాన్ని తొడవండి, అలికి ముగ్గులు పెట్టండి, ఆశ్రమానికి పైన కప్పులు వేయండి, ఆశ్రమాన్ని ఎలా సక్రమంగా రక్షించాలో అలా రక్షించండి. తెల్లవారుజామున 2:30 గంటలకల్లా మీరు ఆయన కాళ్ళు కడగండి. ఆయన కాళ్ళు మీకు ఇవ్వడం ఇలా ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు కుక్కుట మహర్షి, ఒక కాలు ఏమో ఇలా పైకెత్తుకుని ఒక కాలు కిందకి పెట్టి ఒళ్ళు గురువుగారి కాళ్ళు పెట్టుకుని ఒత్తుతూ ఉంటాడు. అప్పుడు మీరు కిందకి పెట్టిన కాలు ఉందే ఆ కాలు దగ్గరికి వెళ్ళి దాని మీద నీళ్లు పోసి ఆ కాళ్ళు కడిగి ఆ నీరు మీ నెత్తి మీద చల్లుకుని కిందన్న నీరు తీర్థంగా తీసుకోండి. దాంతో మీ పాపాలన్నీ క్షణంలో పోతాయి. అనగానే ఇప్పుడు ఈ నదులకి మళ్ళీ అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది కదా, గురువుగారు తిండి సంగతి ఏమిటని అడిగినట్లుగా అక్కడ ఒక అనుమానం ఒక నదికి వచ్చింది. ఏమంది ఆ నది? ఏమండి, పరమ పాపాత్ములంతా మా ఆలోచన అనం చేయటం వల్ల వాళ్ళ పాపాలు మాకు వస్తున్నాయి, ఇప్పుడు మేము వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తి మీద చల్లుకోవడం వల్ల మా పాపాలు వాడికి పోతే వాడేమైపోతాడు? ఇప్పుడు పాప మా పాపాలన్నీ ఆ పుణ్యాత్ముడికి అంటగట్టమంటే మీరేం అంటగట్టక్కర్లా. ఎందుకో తెలుసా, గురువుగారి పాద సేవ చేసేవాడి కాళ్ళు ముట్టుకోగానే మీ పాపములు హాహాకారాలు చేసి భస్మమైపోతాయి, ఇంకెవరికి అంటవని ఆ పాపాలన్నీ బూడిదైపోతాయి. ఆ పుణ్యాత్ముడికి అంత శక్తి ఉన్నది. కాబట్టి ఈ సృష్టిలో ఎంత దుర్మార్గుడి పాపమైనా ఆ పాపాన్ని నాశనం చేసే శక్తి ఎవరికి ఉందన్నమాట? ఒక గురుభక్తి కలిగిన వాడికి ఉంది. మీరు ఎవరైనా గురుభక్తితో ఉంటే మీరు ఈ చరాచర జగత్తులో ఉన్నవాళ్ళు అందరి పాపాలు స్వీకరించవచ్చు, మిమ్మల్ని ఆ పాపాలు ఏమీ చేయలేవు. అప్పటి నుంచి నదీ దేవతలు ఏం చేయడం మొదలెట్టాయి? ప్రతిరోజు రాత్రి 10 గంటల వేళ నదుల్లోంచి తమ శక్తుల్ని ఉపసంహరించుకుని, అంటే నీళ్లు ఉంటాయి అందులో దేవత ఉండదు, అందమైన స్త్రీ రూపాలు ధరించి ఈ కుక్కుట మహర్షి ఆశ్రమానికి పోయేవి. పాపాలు ఎంత అలంకారం చేసుకున్నా ఎంత అందంగా మారదామని ప్రయత్నించినా ఈ పాపాత్ముల పాపాల వల్ల వల్ల నల్లగానే ఉండేవిట. నల్లని స్త్రీ ముఖానికి రంగు పూసుకున్నట్టు ఉండేదట అది పౌడర్ రాసుకుంటే. అలా నల్లగా ఉన్న రూపాలతో వచ్చి ఆ కుక్కుట మహర్షికి సేవ చేసి ఆశ్రమానికి సేవ చేసి తెల్లవారుజామున 2:30కి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు రెత్తిమెజల్లుకుని అది తీర్థం తాగ్గానే నల్లగా ఉన్న దేవతలు కాస్త మళ్ళీ ధగ 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 వెలిగిపోతున్న సౌందర్యంతో మంచి వర్చస్సుతో మారిపోయేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ 3 గంటలు దాటాక నదుల్లో ప్రవేశిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో, అందుకనే శాస్త్రం ఏం చెబుతున్నది, నదీ దేవతలు ఉండని ఆ సమయములో నువ్వు నదిలో స్నానం చేస్తే ఆ నదీ దేవతల పాపములన్నీ ఇంకా నదిలో ఉన్నాయి కనుక అవి నీకు అంటుకుంటాయి, అవి అక్కడ లేవు గనక. అందుకని రాత్రి 10 దాటిన తర్వాత నుంచి మళ్ళీ తెల్లవారుజామున 3:50 వరకు స్నానం చేయకూడదు. ఒక్క పుష్కర సమయంలో మాత్రం ఇది వర్తించదు. పుష్కరాల్లో ఈ నియమం లేదు, పుష్కరాలలో నదులకి పాపాలు ఉండవు. ఆ 12 రోజులు మాత్రం అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 1 గంట అయినా 12 అయినా 5 అయినా 6 అయినా ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే పుష్కరాల్లో 24 అవర్స్ ఒకటే ఫలితం. మొదటి రోజు పెడితే బోల్డ్ ఫలితం, తర్వాత రోజు పెడితే ఫలితం లేకపోవటం, ఇవేమీ ఉండవు సుమా. ఒక పుష్కరాల నియమాలు పక్కన పెట్టండి, తక్కిన వేళల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనమాట, 10 దాటిందా నదిలో అడుగు పెట్టకండి. మళ్ళీ తెల్లవారుజామున 3:30 దాటి 3:50 మధ్యలో వరకు కూడా అక్కడికి వెళ్ళకూడదు. అందుకే 4 గంటలకు స్నానం చేయటం మంచిది అసలు బ్రాహ్మీ ముహూర్త సమయంలో. ఇప్పుడు పాపం నందుడికి శాస్త్రం తెలుసు కానీ అది తెల్లవారుజాము కాదనే విషయం తెలియక పొరపాటు నందులో దిగాడు. దిగగానే మిగతా వాళ్ళకైతే పాపాలు ఇచ్చేవారు. దేవతల యొక్క నదీ దేవతల యొక్క పాపాలు స్నానం చేసిన వాడికి అంటుకుంటాయి, కానీ వచ్చినవాడెవరు, నందుడు. నందుడికి పాపం ఇచ్చే శక్తి ఆ నదీ దేవతకి లేకుండా పోయింది. ఆ నదిలో వరుణుడి యొక్క ఒక భటుడు ఉన్నాడు. ఆ వరుణ భటుడు ఈ నదుల యొక్క పాపాలన్నీ ఈ నందుడికి ఇద్దామని ఎంత ప్రయత్నించినా ఈ పాపములు నందుడిలో ప్రవేశించలేదు. అంటే వీడెవడో గొప్పవాడు, ఇలాంటి వాడిని నేనేం చేస్తాను అనుకుని వెంటనే నందుడిని చేత్తో పట్టుకుని బుడుంగున ఉలిగిపోయిన నీళ్లలో పాతాళ లోకంలో వరుణుడి యొక్క రాజధానిలో వరుణుడి యొక్క ముందు నిలబెట్టాడు. నందుడు స్నానానికి వెళ్ళి ఒలిగిపోయి రావట్లేదు. దాంతో గోపికలు గోపాలకులు గొల్లును గోల పెట్టారు. అయ్యో నందమహారాజు ఒలిగిపోయాడు, నందుడు ఒలిగిపోయాడు, బాబోయ్ అన్నారు కానీ ఒక్కళ్ళు నీళ్లలో దిగలేదు, అందరికీ భయమే. ఆ సమయంలో ఈ శబ్దాలు విని కృష్ణుడు పరుగు పరుగును వచ్చి ఝామ్మ నందులో దూకేశాడు. ఆ దూకడం దూకడం పాతాళానికి పోయాడు. ఆ సమయంలో వరుణుడు సింహాసనం మీద కూర్చుని భటుణ్ణి ఎవరినిరా తీసుకొచ్చావంటే, ఎవరో నండి ఒక ఆయన తెల్లవారుజామున స్నానం చేస్తున్నాడండి, పాపాలు ఆయనలో ప్రవేశపెడదామనుకుంటే ఆ పాపాలు అందులో దూరట్లేదు, ఈయనెవడో గొప్పవాడేమో అనుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చానండి అన్నట్ట. అప్పుడు వరుణుడు తేలిపార చూస్తే నందుడు. దాంతో కంగారు వచ్చింది, ఇతడు ఎవరనుకుంటున్నావురా, నువ్వు పాపాలు ప్రవేశపెట్టినా అతనిలోకి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నావు, కృష్ణుడికే తండ్రి, ఈయన కృష్ణుడిని పెంచి పోషించిన మహాపుణ్యాత్ముడు, తొందరపడి బంధించి ఇక్కడికి తీసుకొచ్చావు. మన నియమాలు సామాన్యులకి కానీ ఇటువంటి మహాత్ములకి కాదు, ఈ దేవతలకి కూడా పవిత్రత ఇవ్వగలిగే పవిత్రమూర్తి నందుడు అంటే అంత ప్రేమైకమూర్తి. ఇప్పుడు నాకేం గండం వస్తుందో రా దేవుడు అనుకుంటూ ఉండగా కృష్ణుడు అక్కడికి వచ్చాడు. వెంటనే వరుణుడు సింహాసనం మీద నుంచి లేచి తన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి, తండ్రి శ్రీమన్నారాయణ వాసుదేవ వేలాది సంవత్సరములు తపస్సు చేసిన యోగేశ్వరేశ్వరులకు కూడా దర్శనమివ్వని నువ్వు ఇవాళ ఈ భటుణ్ణి ఈ సామాన్యుణ్ణి అనుగ్రహించడానికి వచ్చావా అని ఆయన జలాధిదేవత కనుక తన జలంతో ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని చాలు. శివుడు కూడా గంగానదిని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ గంగ నీ పాదాల నుండి పుట్టింది, నీ పాదాల నుండి పుట్టిన గంగని ఇందుధనుడు ధరించాట, ఇవాళ నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద పోసుకునే భాగ్యం నాకు కలిగింది. ఈ అమాయకుడు నా భట్టుడు తెలియక నీ తండ్రిని ఇక్కడికి బంధించి తీసుకుని వచ్చి అపచారం చేశాడు, నువ్వు ఆగ్రహిస్తే మేమంతా కుప్పకూలిపోతాం, మమ్మల్ని అనుగ్రహించు అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించి పాదాలు పట్టుకోగానే చిరునవ్వు నవ్వి, ఇదంతా నా సంకల్పమే, నువ్వు చాలా కాలం క్రితం శ్రీమన్నారాయణుడి కాళ్ళు కడగాలి ఆ భాగ్యం కావాలి అని కోరుకున్నావు, అది కృష్ణావతారంలో తీరుస్తానన్నాను, తీర్చాలంటే మా నాన్నని ఇక్కడికి పంపించాలి, తద్వారా తెల్లవారుజామున స్నానం చేయకూడదనే విషయం మా వాళ్ళకి తెలియాలి, ఇన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చానగానే తండ్రి అని చాలా సంతోషపడి వరుణ లోకంలో ఎప్పుడూ వాడిపోయింది తామర పూల దండ ఉన్నది. మనం తామర పూలు తెస్తే వాళ్ళకి తెస్తే రేపటికి వాడిపోతాయి, కానీ ఆయన లోకంలో అమ్లాన పద్మాలు ఉన్నాయి. మ్లానము అంటే వాడిపోవుట, అమ్లానము అంటే వాడిపోని, ఎప్పటికీ వాడిపోని బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల దండ 1116 తామర పువ్వులతో తయారు చేసిన దండ కృష్ణుడి మెడలో వేసి ఇంకా రకరకాల కానుకలు ఇచ్చి ఆయన్ని తండ్రితో పాటు గౌరవంగా పంపాడు. ఇదంతా నందుడు చూసి ఆయనకు మతిపోతోంది. ఎక్కడ వరుణదేవత ఏమిటి, మా అబ్బాయికి దండం పెట్టడం ఏమిటి, ఇంతకాలం తెలియక మా అబ్బాయి అనుకుంటున్నాం, వీడు మా అబ్బాయి కాదు, అసలు మాకేదో పెద్ద జబ్బు వచ్చినట్టుంది, లేకపోతే ఇటువంటి పరమాత్ముడిని గుర్తించలేకపోయామనుకుని పైకి రాగానే అందరికీ చెప్పాడు, ఇవాళ శ్రీకృష్ణుడి యొక్క మహిమ కళ్ళారా చూశాను, ఆయన కారణజన్ముడు, సర్వలోకేశ్వరుడు, నారాయణుడు, వరుణుడు అంతటి వాడు ఆయనకి పాదపూజ చేశాడనగానే వాళ్ళంతా వచ్చేసారు కృష్ణుడి దగ్గరికి. యశోద వచ్చింది, పిల్లలు వచ్చారు, నందాది జనాలంతా వచ్చారు, ఉపనందుడు అనే ఒక వృద్ధుడు ఉన్నాడు ఆయన వచ్చాడు. అందరూ వచ్చి, కృష్ణ నువ్వు వరుణుడికి దివ్య రూపాన్ని చూపించావు, నందుడికి చూపించావు, నీ గొప్పతనం చూడాలని మాకు కూడా కోరికగా ఉంది, నీ అసలు రూపం ఏమిటో మాకు చూపించవా అని అడిగారు. నా సంపూర్ణ రూపం మీరు చూడలేరా, చూస్తే తట్టుకోలేరు, అయినా మీరు అందరూ కోరుతున్నారు కదా, ఈ కళ్ళతో చూడలేరు, మీ అందరూ కూడా యమునలో దూకేయండి అన్నాడు. అందరూ దూకేశారు వెంటనే. యమునా నదిలో అగాధమైన లోతైన కాళింది మడుగుంది కదా, ఆ మడుగులో దూకారు. అది బ్రహ్మహ్రదం అయిపోయింది ఆ క్షణమే, అంటే పవిత్రమైన నదిగా మారిపోయింది. ఎక్కడో వైకుంఠంలో ఉండే విరజానదిగా మార్చేశాడు దానిని. అందులో వాళ్ళు పడగానే ఆ నీళ్లు గిర్రని తిప్పేసే వాళ్ళని కాసేపు, అలా తిరగగానే వాళ్ళకి కళ్ళు తిరిగినట్టయింది ఒక క్షణం. ఆ తర్వాత చూస్తే వారందరికీ అత్యంత పవిత్రమైన ఒక అద్భుతమైన హంసస్వరూపంతో, అనేక చేతులతో, అనేక హస్తాలతో, అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో, అనేక శిరస్సులతో ఉన్న దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు. తర్వాత అక్కడిక్కడ ముందు అక్రూరునికి చూపిన రూపం అన్నాడు, అంటే భవిష్యత్తులో అక్రూరుడికి చూపించబోతున్న రూపం చూపించాడ. ఆ రూపం చూడగానే వాళ్ళంతా శ్రీకృష్ణ హంసాయ సప్త నిలయాయ సదాశ్రయాయ, హంసస్వరూపుడివి, సత్వగుణ ప్రశస్తుడివి, అటువంటి జ్ఞానస్వరూపుడివైన నీకు నమస్కారం అన్నారు. ఈ విధంగా వాళ్ళందరికీ తన విశ్వరూపం చూపించి ఆనందపెట్టి అందరినీ మళ్ళీ నీళ్లలోంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే అందరూ అన్నీ మర్చిపోయి, కృష్ణ ఏకాదశి అయిపోయింది కదా, ద్వాదశి గడియల్లో అందరం భోజనాలు చేద్దామా, మళ్ళీ పాయసం, మళ్ళీ భోజనం, మళ్ళీ దీని మీద దృష్టి. ఎంత విచిత్రం అండి ఇది, క్షణం క్రితమేమో విశ్వరూపం చూశారట, మళ్ళీ మర్చిపోయారు, కృష్ణ ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేద్దామా అన్నారు. ఇదే ఆయనతో ఉన్న గొడవ అండి.